The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం April 4, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ ముందుకు వచ్చేసింది నేటి కార్యక్రమంతో మీ ఆర్జే గిరిజా పేసపాటి. నేటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం 2 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము, అలాగే ఉగాది పండుగ జరుపుకోబోతున్నాము, చైత్రమాసంలోకి కూడా అడుగు పెడుతున్నాం. గనక ఈనాటి కార్యక్రమంలో చైత్రమాసం గురించి, చైత్రమాసం యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే చైత్రమాసంలో వచ్చే పండుగలు పర్వదినాల గురించి, వాటిని జరుపుకునే విధానం గురించి, అలాగే ఆ పండుగలు జరుపుకోవడం వెనుక గల పరమార్థం గురించి ఇలాగ ఎన్నో విషయాలు మనం ముచ్చటించుకుందాం. ఇందులో ముందుగా ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న వివరణ చూద్దాము. ఉగా అంటే నక్షత్ర నడక అని, ఆది అంటే మొదలు అని అర్థం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ఉగాది అన్నారు. మరో రకంగా చూస్తే యుగం అంటే 2 అనే అర్థం ఉంది. అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ఉండడాన్ని బట్టి యుగము అన్నారు. యుగం ప్రారంభమైన రోజు కనుక యుగాది అన్నారు. అదే క్రమంగా ఉగాది అయ్యింది. చైత్రశుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ. అసలు చైత్రమాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు చిత్ర నక్షత్రంలో ఉంటారు. దీనివలననే ఈ మాసానికి చైత్రమాసం అనే పేరు వచ్చింది. అంటే చైత్రమాసంలో చంద్రుడు చిత్ర నక్షత్రంలో ఉండడం వల్ల దీనికి చైత్రమాసం అనే పేరు వచ్చింది. మనం చిత్ర నక్షత్రాన్ని వాడుక భాషలో చిత్త నక్షత్రం అని పిలుస్తాము. ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి? ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాల్లో కూడా కూడి ఉంటాడు కదా, మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడం లేదు? విఘ్నాలను తొలగించే వినాయకుడు పండుగ వచ్చే భాద్రపద మాసంలో ఎందుకని జరుపుకోము? అది చాలా ఉత్కృష్టమైన నెల కదా. వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగిస్తారు. అలాంటి వినాయకుడి జన్మదినం అయిన భాద్రపద శుద్ధ చవితి మనం వినాయకుడి పండుగ నిర్వహించుకుంటాం వినాయక చవితిగా. మరి అటువంటి భాద్రపద మాసంలో మనం ఉగాది ఎందుకు చేసుకోము? అంతకన్నా ఉత్కృష్టమైన నెల ఇంకేమైనా ఉంటుందా అని ప్రశ్నించుకున్నా. లేదు, ముఖ్యంగా అన్ని నెలల్లో కల్లా శ్రేష్టమైనది మార్గశిర మాసం అంటారే. మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించారు కదా. లోక కళ్యాణార్థం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంతటి ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు? ఇక ఆశ్వేజ మాసం కూడా చాలా ఘనమైన మాసమే కదా. ఆశ్వేజంలో అత్యంత ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సరస్వతి కనకదుర్గాదేవుల పూజలు నిర్వహిస్తాం. మనకు చాలా అవసరమైన చదువు, తెలివి, డబ్బు, ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే. విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రలకు సన్నాహాలు జరుగుతాయి. అలాగే మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా నెరవేర్చమని ఆ తల్లిని మనం కోరుకునేది కూడా ఆ రోజే. మరి పోనీ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెల కూడా పవిత్రమైనదే కదా, ఆ నెలలో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము? చతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనూ, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీక మాసంలోనే ఉగాది ఎందుకు జరుపుకోము? ఇలా చూస్తే 12 నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు, పర్వదినాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలి చైత్రశుద్ధ పాడ్యమినే ఉగాదిగా, సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే చైత్రశుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోవడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు వెళ్ళిపోయి వసంత ఋతువు వస్తుంది. అంటే చలికాలం వెళ్ళిపోయి వేసంకాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు కొత్త చిగుర్లు వేసి పూత పోస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా పొడిబారిన చర్మం, పగుళ్ళు పడిన చర్మం, పొట్టుకోవడం ఇలాంటి సమస్యలు తొలగిపోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు ఇలాగా మనకి లబ్ధికరంగా సాగుతుంది ఈ మాసం అంతా. అలాగే ఈ ఋతువు కూడా శరీరంలో పైకి కనిపించే మార్పులే కాకుండా మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. చలికాలంలో వర్షాకాలంలో ఉండే మందకొడితనం వసంత ఋతువులో మనకి ఉండదు. ఒక విధమైన చురుకుతనం మనలో ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో మనం ఉగాదిని జరుపుకుంటాం. ఇక ఉగాది రోజున ఏం చేయాలి అంటే కొత్త సంవత్సరాదిని కీర్తిస్తూ, ఆహ్వానిస్తూ, స్వాగతిస్తూ తలస్నానం చేయడంతో మన దినచర్య మొదలవుతుంది. ఆ తర్వాత ధ్వజారోహణం చేయాలి. అలాగే కొంతమంది వేపాకు కూడా నములుతారు. అది లేని వాళ్ళు వేపపూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయ పిందెలు వస్తాయి కదా అప్పుడప్పుడైనా, జీడి కట్టిన మామిడి, అలాగా మామిడి, అలాగేను పచ్చిమిరపకాయలు, ఇలాగా వీటన్నిటితోటి కూడా ఉగాది పచ్చడిని తయారు చేసి ఆ పచ్చడిని దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించి ఆ తర్వాతే మనం ఏదైనా తినడం, తాగడం, చేయడం అనేది మనం ఆ రోజు చేస్తాం. ఆ తర్వాత కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకొని పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసి మనకి ఆ రోజు వీలుని బట్టి, మనకి పండితులు వచ్చే సమయాన్ని బట్టి భోజనం తర్వాత కానీ లేదా భోజనం ముందు కానీ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక సరే, ఉగాది పచ్చడి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడి తింటామని. ఉగాది పచ్చడి తినడం వల్ల ప్రయోజనం ఏంటి అనేసి అనుకున్నట్లయితే, శతాయుష్యం వజ్రదేహం, దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం అని చెప్పి అన్నారు. వేపపూత, బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వ సంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి. శాస్త్ర ప్రకారం చూస్తే చైత్రమాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మతాపం అంటే వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి వల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి, ప్రబలడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత, బెల్లం రెండు కూడా తోడ్పడతాయి. ఇక అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన మనకి కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్రశుద్ధ పాడ్యమి అని చెప్పి చెప్తారు. ఇక సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహావిష్ణువును స్మరించుకొని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది. చరిత్రలో అత్యంత పరాక్రమశాలి అయిన విక్రమార్కుని గురించి మనందరికీ తెలిసిందే కదా. అంతటి తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా చైత్రశుద్ధ పాడ్యమి నాడే. కనుకనే ఉగాది నాడు విక్రమార్కుని కూడా స్మరించుకొని ఉత్సాహం పొందుతారు కొంతమంది. ఇవి కాకుండా చైత్రమాసం గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము. కాలానికి సాగిపోవడం ఒక్కటే తెలుసు. శిశిరం వెళ్ళిపోయి వసంతం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది. వసంతరాగంతో మొదలయ్యే నూతన సంవత్సరం చాలా శుభప్రదం. అలాగే ఆశాంతం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ రోజు మనం దేవుణ్ణి కోరుకుంటాం. ఈ సువిశాల సృష్టిని విధాత చైత్రశుక్ల పాడ్యమి రోజు ప్రారంభించాడు. అందుకే ఇది యుగాది లేదా ఉగాది అని చెప్పి పిలుస్తాము. కాలం జీవితాన్ని నడుపుతుంది. శుభాశుభాల కలయికే కాలం. అది జగత్తును గ్రహిస్తుంది. గతించిన కాలం మానవులకు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తుంది. జగత్తును ఆధారంగా చేసుకొని మానవులు ఏడాదిగా పొందిన జ్ఞానం ద్వారా కొత్త సంవత్సరాన్ని సత్సంకల్పంతో, సదాలోచనతో స్వాగతిస్తే అంతా సుఖమయమై సద్విజయాన్ని చేకూరుస్తుంది. ఖగోళంపై గల జీవులపై ఖగోళంలో ఉన్న గ్రహాదుల ప్రభావం ఉంటుంది. ఖం అంటే సంస్కృతంలో ఆకాశం అని అర్థం. ఆకాశంలో సంచరించే ఆదిత్యుని వల్లనే ఇతర గ్రహాల శక్తులు భూమిని చేరుతాయి. జీవులకు ప్రధాన ప్రాణశక్తి ఆదిత్యుడే. ఆయనే కాలస్వరూపుడు. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్న 60 సంవత్సరాల పేర్లన్నీ కూడా ఆదిత్యుని విశేషాలే. ఇక చైత్రమాసంలో వసంత సోయగం గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ప్రకృతి శోభను వికసింపజేసి సర్వజీవులను ఉత్తేజపరుస్తూ ఒక ప్రత్యేక పరమార్థాన్ని కలిగింది ఈ వసంత సోయగం. వసంత సుఖం యథా తథా అస్నిన్నితి వసంత. వసంతంలో సర్వజనులు సుఖంగా ఉంటారు. పుష్పాణం సమయ పుష్ప సమయ. పుష్పాలు వికసించే కాలం వసంతం. ఈ మాసంలో చిత్రామోక్తికమేకం చిత్తానక్షత్రం ముత్యపు కాంతిని పోలిన తెల్లని కాంతితో మనసును చల్లపరుస్తుంది. పౌర్ణమి నాటి చంద్రుని కలయికతో చైత్రమాసమై సరత్యాకరే ఇతి సూర్య. విశ్వాంతరాళంలో సంచరించే సూర్యకిరణాల చైతన్యం షోడశ కళా ప్రపూర్ణుడైన చంద్రుని వెన్నెల ప్రకృతి శోభను మరింత శోభాయమానంగా మార్చేస్తుంది. అందుకనే దీన్ని మధుమాసం అని కూడా అంటారు. మరికొన్ని విషయాలు ఈ చైత్రమాసం గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
కలదన్నది కలలాలల పైకెలెను అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఇక చైత్రమాసంలో వచ్చే పౌర్ణమికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. వసంత ఋతువుతో ప్రారంభమైన ఈ మాసం ఒక ప్రత్యేకతను, పరమార్థాన్ని సంతరించుకుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ పరిపూర్ణంగా ప్రకాశించేది ఈ చైత్ర పౌర్ణమి నాడు. అందుకే దీనిని మహాచైత్రి అన్నారు. చాంద్రమానంలో తొలి పౌర్ణమి ఇది. మహర్షి సత్తముడైన వాల్మీకి చైత్రః శ్రీమానయం మాసః అని ఈ మాసాన్ని శ్రీమంతమైనదని వర్ణించారు. మహాచైత్రి ప్రకృతి వైచిత్రి, చిత్రాచంద్రుల సంయోగం, సూర్య చైతన్యం వసంత శోభను రెట్టింపు చేస్తాయి. ఈ విశేషాన్ని కావ్యాభిఖ్యాతయో రాశి చిత్ర చంద్రమసోరివ అని మహాకవి కాళిదాసు తన రఘువంశ కావ్యంలో వర్ణించారు. ఈ మహాచైత్ర పర్వదినాన్ని ప్రకృతి వనరులు ప్రసాదించే ఇంద్రాది దేవతలు ఈశ్వర ప్రీతికై దమన పూజను నిర్వహిస్తారు. శైవాగమనంలోని శివునికి ఏకవీరాదేవి భైరవ ఆరాధనలు చేస్తారు. ఈ దమన పూజ తర్వాత బహువర్ణ రంజితమైన చిత్రవస్త్రం దానం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు, సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఇక ఈ చైత్రమాసంలో చిత్రగుప్తునికి పూజలు చేస్తారు. యమలోకంలో పాపుల చిట్టాలను రాసే చిత్రగుప్తుడు సూర్యవంశంలో చిత్ర నక్షత్రంలోనే జన్మించారు. సూర్యారాధనతో సర్వజ్ఞత్వాన్ని వరంగా పొంది చిత్రాదిత్యునిగా ప్రసిద్ధి చెందాడు. సశరీరంతో యమలోకంలో జీవుల గుప్తకర్మలను గుర్తించే యోగ్యతను పొందాడని అంటారు. తమిళనాట చిత్రగుప్తుని ఆరాధన నోములు చైత్రమాసంలో విశేషంగా చేస్తూ ఉంటారు. వీటి వల్ల గుప్తమైన పాపకర్మల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. మహారాష్ట్ర ప్రాంతీయులు ఈ చైత్రి నాడు హనుమదారాధన చేస్తారు. శనిదోష నివారణ కోసం ఈ పూజని వారు చేస్తారు. అన్ని ప్రాంతాలకు ఈ చైత్రమాసం పర్వమే. చాంద్రమాన పద్ధతిలో వసంత ఋతువు, కొత్త సంవత్సరం ఒకే రోజున ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయాన్ని దక్షిణ భారతీయులైన తెలుగువారు, కన్నడిగులు, మహారాష్ట్ర ప్రజలు పాటిస్తున్నారు. ఈ పద్ధతినే మానస సరోవరం, కైలాస పర్వతం నెలకొని ఉన్న సుదూర ఉత్తర ప్రాంతమైన త్రివిష్టపంలోనూ పాటిస్తూ ఉండడం విశేషం. త్రివిష్టపం టిబెట్కి దాదాపు 2000 ఏళ్లకు పూర్వం భారత భూభాగంలోనే ఇవి ఉండేవట. ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో బృహస్పతి గ్రహం రాశి మారినప్పుడు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. అంటే వారిది బార్హస్పత్యమానం. అందువల్ల వారి ఉగాది, కొత్త సంవత్సరం వసంత ఋతువుల్లో ప్రారంభం కావు. పంజాబ్ తదితర ప్రాంతాల్లో వైశాఖ మాసంలో నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది. గుజరాతీలకు దీపావళి నుంచి నూతన సంవత్సరం వస్తుంది. ఇది సౌరమాన విక్రమశకం. ఇలా కొత్త సంవత్సరం వివిధ కాలాల్లో ఆరంభం అవుతుండడం భారతీయుల వైవిధ్యం. కానీ వసంత ఋతువు మాత్రం దేశమంతటా చైత్రమాసంతోనే ప్రవేశిస్తుంది. ఇది భారతీయుల సమన్వయం. వసంత నవరాత్రులు కూడా దేశవ్యాప్తంగా ఒకే రోజు మొదలవుతాయి. ఇక ఉగాది రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసే ముందు నలుగు పెట్టుకొని శుచిగా శుభ్రంగా స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రతి ఇంట ధ్వజాన్ని ఎగురవేయాలి. ప్రతి గృహం ధ్వజారోహణంతో పాటు వేప పువ్వు పచ్చడి తినాలని శాస్త్రం నిర్దేశించింది. తెలుగు ప్రజలకు, కన్నడిగులకు, మరాఠీలకు నూతన సంవత్సరం రోజు పంచాంగ శ్రవణం తప్పనిసరి. దేశంలో ఏ కాలమానాన్ని ఆచరించేవారైనప్పటికీ చంద్రునికి, నక్షత్రాలకి, పౌర్ణమితో ముడిపడిన చైత్రాది నామాలతోనే నెలలను పిలుస్తున్నారు. ఉదాహరణకు సౌరమానాన్ని పాటించే తమిళులు కూడా చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు గల చాంద్రమానపు పేర్లతోనే నెలను లెక్కిస్తారు. చైత్రం అనేది సంస్కృత భాషా పదం, తమిళంలో చిత్తిరై అయ్యింది. అలాగే 12 నెలలు కూడా వచ్చాయి. ఫాల్గుణ మాసాన్ని తమిళులు పొంగుని అని పలుకుతారు. అస్సామీ ప్రజలు శ్రావణ మాసాన్ని సవన్ అని పిలుస్తారు. చిత్రా నక్షత్రం మిగిలిన అన్ని నక్షత్రాల కంటే కూడా శుభకరమైనది. వివాహాది శుభకార్యాలకు చిత్రా నక్షత్రానికి విశేష ప్రాధాన్యత ఇస్తుండటం మనం గమనించవచ్చు. అందువల్లనే పౌర్ణమి రోజున చిత్రా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం శుభారంభానికి మూలం. పచ్చదనంతో పులిహోర చేసి ఈ ఆ రోజున తినడం అనేది ఒక ఆచారం. ప్రకృతి మొత్తం పచ్చదనంతో పరవశించే వేళ చైత్రలక్ష్మీదేవి సహితుడైన వసంత పురుషుడు పొడమకి వస్తూ ఉంటాడు. మన ఇంటికి వస్తున్నాడు. కొత్త చిగుర్లు వెక్కిన, స్వాగత గీతాలు పాడుతున్న కోకిలల గొంతులతో వసంత శుభ సౌరభం గుబాళిస్తుంది. వసంతం పసుపు పచ్చదనం, ఆకుపచ్చని ధనం కూడా. పసుపు పరమ శుభకరం, ఆరోగ్యప్రదం. ఉగాది రోజున పసుపు పచ్చటి పులిహోర తప్పనిసరిగా చేసుకుంటారు. దీనికి చిత్రాన్నం అనే పేరు కూడా ఉంది. ప్రతి పండుగ రోజు చిత్రాన్నం చేయడమే చిత్ర నక్షత్రపు ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. చిత్రాన్నంతో పాటు భక్ష్యాలను, హోలిగలను, బొబ్బట్లను, పూర్ణంబూర్లను దేవుడికి నివేదించడం ప్రకృతితో ముడిపడిన సంప్రదాయం. మన అస్తిత్వం, ప్రగతి, సుగతి సమస్తం పొడిమి తల్లితో, ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. ఫల్గుణం వరకు చెరుకును గానుగల్లో పిండిన రసాన్ని చైత్రం వచ్చే నాటికి ఉడికించి బెల్లం చేస్తూ ఉంటారు. బెల్లం తయారవుతున్న పందిళ్ల ప్రాంగణాల నుంచి వెలువడే తీయటి సువాసనలు ప్రకృతిని, పరిసరాలను మధురంగా మార్చేస్తాయి. అలాంటి తీయటి బెల్లంతో తయారయ్యే భక్ష్యాలు నివేదించడం సంవత్సరం పొడుగునా సాగే శుభ పరంపరకు చిహ్నం. చెరుకు విల్లు ధరించిన మన్మధుడు వసంత ప్రారంభం నుంచి రతీదేవితో కలిసి వినూత్న సృష్టికి పూనుకుంటాడు. ఇది ఉగాది ప్రత్యేకత. ఇక ఉగాది రోజు తప్పకుండా ఉండాల్సినవి మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి. వీటితో పాటు పంచాంగ శ్రవణం తప్పనిసరి. పంచాంగం అంటే 5 అంగాలు అని అర్థం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 గురించి పంచాంగం మనకు వివరిస్తుంది. మనకు 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలు ఉన్నాయి. వీటన్నిటినీ పంచాంగం వివరిస్తుంది. వీటితో పాటు నవగ్రహాల సంచారం, నిత్యలగ్న చక్రాలు, లగ్న ఆద్యంత కాలాలు, వివాహాది శుభకార్య ముహూర్తాలు, ధర్మసింధు, నిర్ణయ సింధు వంటి గ్రంథాలలో పేర్కొన్న ధార్మిక ఆచరణకు యోగ్యమైన విషయాలను పంచాంగాలలో ప్రస్తావిస్తారు. ఈ విధంగా మనం చైత్రమాసం గురించి ఎంత చెప్పుకున్నా సరే తనివి తీరదు. ఇంకా ఈ పంచాంగ శ్రవణం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. తిథివార నక్షత్రాలతో కూడుకున్న పంచాంగాన్ని ఉగాది రోజున వినడం వల్ల ఆ సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణం తప్పనిసరి ప్రక్రియగా ఉపయోగించబడుతున్నది. సంవత్సరం ప్రారంభంలో సంవత్సర విశేషాలను అధ్యయనం చేస్తే సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఉంటాయని, దానికోసం ఈ విషయం ఆచరణలో ఉంది. పంచాంగాన్ని గురించి తెలుసుకోవడం అంటే సంవత్సర సంబంధమైన అంశాల్లో ముందు జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తున్నట్లే. వర్షాలు పడే విధానం, భూములు పండే విధానం, ఏ ధాన్యాలు విలువ ఎలా ఉంటాయో తెలుసుకోవడం, యుద్ధాలు, ఇబ్బందులు, పశు సంపద ఒకటేమిటి, ప్రతి అంశానికి సంబంధించిన విశేషాలను సంవత్సర ప్రారంభం రోజున తెలుసుకోవడం ద్వారా ఆ సంవత్సరంలో ఎలా మెలగాలో నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇందులో కనిపిస్తుంది పంచాంగం ద్వారా. ఇది అన్ని వర్గాల వారికి ఒక ఇయర్ ప్లానర్ లాంటిది. ఈ విధంగా మనం పంచాంగ శ్రవణం చేసుకోవడం వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఇక మన కార్యక్రమంలో ఈ చైత్రమాసం గురించి, ప్రాముఖ్యత గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
వలపుతేనె నాలో నచిల కరించెని
ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనం ఉగాది నాడు ఉగాది పచ్చడి తినడానికి గల ఒక ప్రత్యేకత ఉంది కదా, అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. ఉగాది ప్రభావాన్ని అలాగే ఉగాది పండుగ యొక్క భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవాలు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అనుభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో ఏ పదార్థం దేనికి ప్రతీకగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం దీని రుచి తీపి కనుక ఇది ఆనందానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉప్పు దీని రుచి ఉప్పదనం, ఇది జీవితంలో ఉత్సాహానికి అలాగే రుచి. మనకి ఏ పదార్థం అయినా సరే రుచికరంగా ఉండాలి అంటే అందులో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా మన జీవితం కూడా రుచికరంగా ఉండాలి అనే అర్థాన్ని బోధిస్తుంది ఉప్పు. ఇక వేప పువ్వు చేదు దీని స్వభావం కనుక బాధని కలిగించే అనుభవాలు వేప పువ్వుకి ప్రతీకగా ఉంటాయి. ఇక చింతపండు పులుపుగా ఉంటుంది. ఇది నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి ఎలా ఉండాలి అనేది ఈ చింతపండు రుచి తెలుపుతుంది. ఇది కాకుండా పచ్చిమామిడి మొక్కలు దీటి రుచి వగరు. ఇదేంటంటే జీవితంలో మనకు ఎదురయ్యే కొత్త కొత్త సవాళ్ళని ఎలా స్వీకరించాలి, వాటిని ఎలాగా వాటిని అధిగమించి విజయాన్ని చేజిక్కించుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం దీని ద్వారా మనకి ఇది సందేశం ఇస్తుంది. ఇక కారం, మనకి పచ్చిమిర్చి ఇందులో కారానికి సంకేతంగా వాడతాము. ఇది సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు మనకి జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. ఈ సహనం కోల్పోయే పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా సంయమనం పాటించి మనం సహనంతో ఆ పరిస్థితుల్ని అధిగమించి తిరిగి మన జీవితాన్ని ఒక గాడిలోకి పెట్టుకోవచ్చు అనేది ఇది కారం అనే రుచి మనకి బోధిస్తుంది. ఈ విధంగా ఉగాది పచ్చళ్ళలోని షడ్రుచులు కూడా మన జీవితంలో కలిగే భావానికి ఒక్కొక్క భావానికి ప్రతీకగా నిలుస్తూ ఆ భావాలని అంటే ఆనందానికి పొంగిపోక, దుఃఖానికి కుంగిపోక, అలాగే కోపానికి ఆవేశపడకుండా ఉండాలి అని చెప్పేసి మనకి ఇది ఇండైరెక్ట్గా బోధిస్తున్నది. ఇక ఉగాది పండుగ వెళ్ళిన రెండవ రోజు అంటే చైత్ర శుద్ధ తదియ నాడు మత్స్య జయంతి అని చేస్తారు. ఒక పర్వదినం ఇది. ఈ పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలోని అతి పురాతనమైన మతాలలో హిందూ మతం కూడా ఒకటి. కానీ అనేక మతాలలో ఉన్నట్టుగా కేవలం ఒక్క దేవునికే పరిమితం కాలేదు హిందూ మతం. హిందూ మతంలో 33 మిలియన్ దేవతలు ఉన్నారు. దీన్నే సూచనప్రాయంగా మనం 3 కోటి దేవతలుగా అభివర్ణిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క దేవునికి వారికి తగ్గ ప్రత్యేకతలు మరియు కథలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. హిందువుల విశ్వాసం ప్రకారం సృష్టి ఏర్పడడానికి కూడా ఒక కారణం ఉంది, మరియు ప్రతి చెడుకి ఒక మంచి రక్షగా ఉంటుంది. కానీ సృష్టి కారణం పూర్తయ్యాక నాశనం కావించబడుతుంది. జీవన్మరణాల సమర్థ నియంత్రణకై సృష్టి ఆవిర్భావం జరిగింది. దీని యొక్క బాధ్యత సృష్టికర్త బ్రహ్మపై ఉంది. జీవుల కర్తలను కర్మలను నిర్ణయించి వారి కర్మలు పూర్తయిన తరువాత మరణం ద్వారా సమగ్ర నియంత్రణ జరిగేలాగా బ్రహ్మ చూస్తాడు. విష్ణువు సృష్టి రక్షకునిగా కీర్తించబడతాడు. ఎప్పుడైనా సృష్టి యందు చెడు పెరిగి మంచికి ఆపద వస్తున్న సమయాన తన అవతారాలతో చెడును తుదముట్టించి సృష్టిని కాపాడే బాధ్యత అంతిమంగా విష్ణువుదే. అందుకనే అదే సమయంలో కార్యాలన్నీ పూర్తి చేసుకుని సృష్టిని వినాశనం బాధ్యత మాత్రమే మహేశ్వరుడు చేస్తాడు. ఈ విధంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో విష్ణువు ఇప్పటి వరకు దాల్చిన 9 అవతారాలలో మత్స్యావతారం హిందూ మతంలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇతర అవతారాలలో కన్నా మనం చాలా ప్రముఖమైనది. ఈ మత్స్యావతారానికి గుర్తుగా మత్స్య జయంతిని హిందువులు జరుపుకుంటారు. అసలు మత్స్య జయంతి ఎప్పుడు జరుపుకుంటారు అంటే మన తెలుగు సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం శుక్లపక్షాన మూడవ రోజు అంటే తదియ రోజు జరుపుకుంటారు. ఈ రోజున విష్ణు భగవానుడు వేదాలను రక్షించడానికి కొమ్ముల చేపలాగా కనిపిస్తాడు. రాబోయే శతాబ్దాల్లో భూమి ఎదుర్కోబోయే గొప్ప మహాప్రళయాల గురించి హెచ్చరించడానికి విష్ణువు ఈ ప్రత్యేక అవతారంలో భూమిపై కనిపించినట్లు, తద్వారా సమర్థుడైన మనువుకి ఈ బాధ్యతను అప్పగించినట్లుగా కొన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి. మత్స్య జయంతి యొక్క విధి విధానాలు ఏవంటే, ఈరోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు కనుక ఆలయంలో ప్రార్థనలను చేయడం, ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులు అవ్వగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకోజామునే ఆరంభించగలిగితే అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుంది అని చెప్పబడింది. మోక్షం హిందూ మతం యొక్క అంతిమ లక్ష్యం అయినప్పటికీ ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పళ్ళు స్వీకరించవచ్చని సూచించబడింది. ఈరోజు మత్స్యంతో అనుబంధం ఉన్న కారణంగా చెరువులు, సరస్సులు, నదులు మరియు ఇతర నీటి వనరులను శుద్ధి చేయడం ద్వారా అదృష్టం కొని తెచ్చుకోవచ్చని నమ్ముతారు. చేపలు మరియు ఇతర జలజంతువులకు ఆహారం ఇవ్వడం కూడా సాధారణంగా ఈ దీక్షలో భాగంగా ఉంటాయి. ఈ రోజున దాతృత్వంలోని ఏదైనా ఒక రూపంలో ప్రోత్సహించి దాతృత్వాన్ని చేయడం వల్ల మంచి మేలు జరుగుతుంది. అందువల్లనే చాలామంది ప్రజలు ఈ రోజున అంటే మత్స్య జయంతి రోజున సమాజంలోని పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఆహారాన్ని మరియు పాత దుస్తులను విరాళంగా ఇస్తూ ఉంటారు. ఈరోజు మత్స్యావతారం లేదా మత్స్యపురాణం వీటికి సంబంధించిన కథలు చదవడం కానీ వినడం వలన కానీ పాపచింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. మనలో చాలామందికి తెలిసిన కథ ప్రకారం సత్యవ్రతుడు మనువు మత్స్యాన్ని రక్షించిన వారిలో ఉన్నారు. దీనికి ప్రతిఫలంగా మత్స్యదైవం మనువుకు ప్రళయాన్ని గురించిన హెచ్చరికలను ముందుగానే తెలియజేస్తుంది. ఈ ప్రళయం కారణంగా సమస్త సృష్టి వినాశనానికి గురవ్వబోతున్నదని, వేదాలను కాపాడవలసిన బాధ్యతలను మనువు తీసుకోవలసినదిగా దేవమత్స్యం సూచిస్తుంది. మరియు అన్ని మొక్కల యొక్క విత్తనాలను, ఆరోగ్యకరమైన జంటలను కూడా కాపాడవలసినదిగా మనువు ఆదేశింపబడతాడు. ఈ హెచ్చరికల కారణంగానే ఒక భయానకమైన ప్రళయం నుండి మనువు అనేక మందిని కాపాడగలిగాడు. తద్వారా మానవాళికి చాలా ఉపయోగం జరిగింది. ఎందుకంటే మానవాళి ఉనికి ప్రశ్నార్థకం కాకుండా చేయగలిగాడు మనువు. ఇక మత్స్యావతారం గురించి మనకు తెలిసిన అనేక కథలు చాలా భాగం మత్స్యపురాణం నుండే వచ్చాయి. ఈ పురాణంలో విష్ణువు, శివుడు మరియు శక్తి దేవతలకు సంబంధించిన కథలు అనేక ఉన్నాయి. ఇక్కడ అనేక అధ్యాయాలు హిందూ మతంతో అనుసంధింపబడిన పండుగలు మరియు ఆచారాలకు అంకితం ఇవ్వబడ్డాయి. ఈ పురాణం సమాజంలోని వివిధ భాగాల విధుల గురించి మాట్లాడుతుంది. హిందూ మతం యొక్క ముఖ్యమైన 18 పురాణాలలో ఈ మత్స్యపురాణం కూడా ఒకటిగా ఉండడం వల్ల ఈ గ్రంథం భవన నిర్మాణ విశేషాలు, వేడుకలు మరియు అదే నిర్మాణాలతో అనుబంధించబడిన వేర్వేరు నిర్మాణ ఆకృతులను వివరించడానికి ఉపయోగపడుతుంది కూడా. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఆలయ పట్టణం సమీపంలో ప్రసిద్ధమైన మరియు విష్ణు యొక్క మత్స్యావతారానికి సంబంధించిన శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. ముందు చెప్పినట్లుగా మత్స్యపురాణాల్లో వివరించబడిన నిర్మాణ వివరాలు చాలా ఖచ్చితమైనవి. ఈ ఆలయ రూపకల్పన మరియు సృష్టిలో ఇదే రాయబడింది. చైత్రశుద్ధ తదియ నుండి 10 రోజుల పాటు అత్యధిక జనసందోహంతో ఉంటుంది ఈ గుడి. దీనికి కారణం గర్భగుడిలో విగ్రహంపై సూర్యకిరణాల తాకిడి మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఈ 3 రోజుల పాటు వరుసగా సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం పైన పడతాయి. ఇది మార్గశుద్ధ తదియ నుండి ఆ 10 రోజుల పాటు ఏ రోజైనా జరగవచ్చు. ముఖ్యంగా 27, 28 ఆ తారీఖుల్లో పడతాయి అనేసి చెప్తారు. 3 రోజులు ఈ సమయంలో వేదనారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడు అయి భక్తులకు కనులారవిందం చేయనున్నాడు. మత్స్యావతారానికి సంబంధించిన మరొక పండుగ గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఉత్సవాన్ని జరుపుకునేందుకు ఆసక్తిగా ఉన్నవారికి మత్స్య ద్వాదశి అని మరొక పండుగ ఉంది. ఇది మత్స్యావతారానికి అంకితమైన పండుగ. మత్స్య జయంతి మాదిరిగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ పండుగ ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. కొన్ని వర్గాలు కార్తీక మాసంలో 12వ రోజున ఈ పండుగను జరుపుకుంటాయి. మరికొంతమంది మార్గశిర మాసాన 12వ రోజున చేస్తారు. ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు మత్స్య జయంతికి చాలా దగ్గర పోలికలను పోలి ఉంటాయి. మీరు ఈ మత్స్య జయంతిని జరుపుకుంటున్న వారై ఉంటే మీకు సూచించదగ్గ మరో పండుగ ఈ మత్స్య ద్వాదశి. దీన్ని కూడా మీరు చేసుకొని ఆ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇంకొన్ని విశేషాలు ఈ చైత్రమాసం గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
రసిక రాజ తగువార ముకామా, రసిక రాజ తగువార ముకామా, రసిక రాజ తగువార ముకామా, అగడు చేయ తగవా ఏను దొరవు అరమరికలు ఏల సరసాల సురసాల ఏను దొరవు అరమరికలు ఏల సరసాల సురసాల ఏను దొరా తలసి గుణగానము చేసి, నిన్ను తలసి గుణగానము చేసి, నిన్ను తలసి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి, నిన్ను తలసి పాప మరదిత నిన్ను తలసి ని ప గమ ధని 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 ప
పమగమదని పనిపమపదని పమగ పమగది నిన్ను తలచి గుణగానము చేసి మధుపానము చేసి సారసాక్ష మనసావచత సరసాల సురసాల ఏను దొరా
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా వెన్నెలతో.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఫ్రెండ్స్, మనం చైత్రమాసంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన, మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకతో జరుపుకునే ఒక పండుగ శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి అసలు రాముడు అంటేనే మనకి ఒక రోల్ మోడల్ అనే ఒక భావం కలుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే, ఎవరైనా వాడు చాలా మంచివాడురా అని చెప్పాలి అంటే వాడు రాముడిలాంటి వాడురా అంటారు. అలాగే ఎవరైనా ఒక అమ్మాయి మహాసాధ్వి అయితే సీతామహాలక్ష్మి లాంటిదిరా అనేసి అంటారు. అలాగే ఒక అమ్మాయి గయ్యాళిగా ఉంటే అదో పెద్ద లంకిణి తాటకిరా అంటారు. అలాగే ఇంకొక అమ్మాయి కొంచెం చపలచిత్వం ఉన్న మనిషి అయితే అదో పెద్ద శూర్పణఖర అంటారు. అలాగే ఒక అమ్మాయి పాపం తను చెయ్యని నేరానికి ఏమైనా శిక్ష అనుభవిస్తే అది పాపం అహల్య లాంటి బతుకురా అంటారు. ఈ విధంగా మనకి నిత్య జీవితంలో లేదు, ఎవరైనా మనకి ఒక 10 పిల్లలు మనకి కలిసి ఒక చోట చేరి కొంచెం అల్లరి చేస్తూ కనిపిస్తే వానర్సైన అంతా తయారయ్యారు అనేసి అంటారు. అంటే మనకి ప్రతి విషయంలోని కూడా మనకి నిత్య జీవితంలో రామాయణానికి సంబంధించిన వ్యక్తుల్ని కానీ ఘట్టాలని కానీ సంఘటనల్ని కానీ మనం ప్రామాణికంగా తీసుకుంటాము. రాజు ఒక మంచి ప్రభువు ఎలాంటి వాడు ఉండాలిరా అంటే రాముళ్ళాంటి వాడు, ఒక మంచి వ్యక్తి ఎలాగుండాలి రాముళ్ళాంటి వాడు, ఒక మంచి భర్త ఎలాగుండాలి రాముళ్లాగా ఏకపత్ని వ్రతుడై ఉండాలి, ఒక పరాక్రమశాలి ఎలా ఉండాలి రాముళ్లాగా భార్యని ఇంకొకటి తీసుకెళ్ళాడు అంటే ఏ భర్త కూడా సహించి తన భార్యను తీసుకెళ్తే తీసుకెళ్ళాడే అన్నట్టుగా ఊరుకోకూడదు, ఎంతకైనా తెగించి తీగి తన భార్యను తను తెచ్చుకోవాలి. అలాగే ఒక భార్య ఎలాగుండాలి అంటే భర్త అడవుల్లోకి వెళ్తున్నా సరే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను, లేదా అత్తవారింట్లోనే నాకు ఈ రాజ్యాలు రాజభోగాలు చాలు, నేను ఇక్కడే సుఖ సంపదలు అనుభవిస్తాను అన్నట్టు కాకుండా మీరు ఎక్కడుంటే నేను అక్కడే అని చెప్పేసి ఒక భార్య ఎలా ఉండాలో మనకి ఈ రామాయణాన్ని చూస్తే తెలుస్తుంది. అలాగే ఒక బంటు, బంటు అంటే ఇక్కడ మనం ఈ రోజుల్లో చెప్పుకోవాలి అంటే మనకి సేవకుడు ఎలా ఉండాలి అంటే ఒక సబార్డినేట్ ఎలా ఉండాలి అంటే చాలా గొప్పగా వాళ్ళని సేవించుకునేవాడే ఉండాలి. ఇక్కడ సేవించుకోవడం అంటే కాళ్ళు పట్టడము ఇవి అని కాదు, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మీకు నేను ఉన్నాను అని నిలబడగలిగే ఇది ఉండాలి. 24 గంటలు వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. అలాగే ఒక అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు లాంటి అన్నదమ్ములు రా అంటారు. ఈ విధంగా మనకి అలాగే ఎవడైనా ఒక చెడ్డవాడు ఉంటే వాడు పెద్ద రావణాసురుడు రా అంటారు. ఇలాగ మనకి ప్రతి విషయానికి, ప్రతి సంఘటనకి, ప్రతి దానికి కూడా మనం రామాయణంతో ముడిపెట్టుకొని మన నిత్య జీవితంలో ఆ స్వామివారిని ఏదో విధంగా మనం తలుచుకుంటూనే ఉంటాము. అలాగే ఒక అమ్మాయి కష్టాలు పడితే ఆ అమ్మాయి పాపం అహల్యలాంటిదిరా, తను చేయని తప్పు కష్టాలు పడుతోందిరా అనేసి అంటాం. అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరైనా భార్యనిచ్చేస్తే గౌతముళ్ళగా ఏంటి అలా చేస్తావు అని అనుకుంటాం. ఈ విధంగా మనకి రామాయణం ఒక మనకి ప్రామాణికంగా నిలిచిపోయింది. అలాగే ఆ రాముడిని కీర్తిస్తూ ఎందరో ఆజ్ఞేయకారులు, అలాగే ఎందరో కవులు ఆనాటి నుంచి ఈనాటి వరకు రచనలు చేస్తూనే ఉన్నారు, పాటలు రాస్తూనే ఉన్నారు, ఇంకా రాస్తూనే ఉంటారు కూడా. తరతరాలైన కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే సరిగ్గా 12:00 త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు చాలా వేడుకగా ఒక పండుగగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం జరిగింది. తదనంతరం 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం ఇవి జరిగిన తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్య చేరి పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్రశుద్ధ నవమే. అంటే శ్రీరాముడు పుట్టింది, శ్రీరాముడు పెళ్లి చేసుకున్నది, శ్రీరాముడు రాజుగా సింహాసనం ఎక్కి పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా చైత్రశుద్ధ నవమి రోజునే. ఆ రోజున ప్రజలు తమ ఇళ్లలో సీతారాముల విగ్రహాలకు వివాహం చేసి సాయంత్రం ఊరేగిస్తారు. దేశంలోని ప్రతి శ్రీరాముని దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధుల్లో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి లేదా ఆంధ్రప్రదేశ్లో వసంతోత్సవం అని 9 రోజుల పాటు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. ఎందుకంటే రాముడు సూర్యవంశపు రాజు, రాముడు వంశానికి మూలం సూర్యుడు కనుక ముందుగా సూర్యుడిని ప్రార్థించి ఆ రోజుని మిగిలిన ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. శ్రీరాముడు 12:00 పుట్టాడు కాబట్టి 12:00 ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సీతా రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల పాత్రధారులు రథంతో పాటు పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది వాళ్ళని అనుకరిస్తారు. కైలాసంలో ఒకరోజు పార్వతీదేవి పరమశివుణ్ణి ఈ విధంగా ప్రశ్నించింది, స్వామి విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా అని చెప్పి ఒక శ్లోకాన్ని మంత్రోపదేశం చేయడం జరిగింది. ఆ శ్లోకమే, శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించినంత మాత్రాన ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఒక్క మారు గనక ఈ 3 సార్లు గనక ఈ శ్లోకాన్ని స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితమే కాకుండా శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. రామ అంటే రమించడం అని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు మన హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ఎవరైతే భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. రా అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకొని మనసులోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది. కాబట్టి బయటకు వరకు మనకి కనిపించే ఆ పాపాలు ఏవి మానవుల శరీరాల్లోకి ప్రవేశించలేవట. ముఖ్యంగా శ్రీరామనవమి వేసవకాలం ప్రారంభంలో వస్తుంది. కాబట్టి శ్రీరాముడిని పూజించిన తర్వాత కొత్త కుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచుతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆ వాతావరణ ఆ సమయంలో వచ్చే వాతావరణానికి అనుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి అప్పుడు వచ్చే వ్యాధులు ఎలాంటివి వస్తాయో వాటికి బట్టి వాటి ఆరోగ్యం కోసం నిర్ణయించబడినవే. శరదృతువు, వసంత ఋతువు యముడి కోరల్లాంటివి అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు వసంత ఋతువులో వచ్చే చాలా వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలా పనిచేస్తాయి అని ఆయుర్వేదం నిర్ధారిస్తోంది. అదే కాకుండా పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది. దేహ కాంతి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పు అంటారు. అందుకే పెసరపప్పుని వడపప్పుగా ఇస్తారు. ఈ మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కూడా కాపాడుతుంది పెసరపప్పు. ఇది బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది ఈ పెసరపప్పు. సీతారాముల కళ్యాణం అనగానే ప్రతి హిందూకి గుర్తు వచ్చేది భద్రాచలంలోని సీతారాముల కళ్యాణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు ఆ రోజున. భద్రాచలంలో జరిగినట్లుగా దేశవ్యాప్తంగా మరెక్కడ సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా జరగదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విధంగా మనం సీతారాముల కళ్యాణం జరుపుకొని ఆ స్వామిని నిత్యం స్మరిస్తూ ఆ స్వామి అడుగుజాడల్లో నడుస్తూ తరిద్దాము. వచ్చేవారం చైత్రమాసంలో వచ్చే మరికొన్ని పండుగల గురించి చెప్తాను. అంతవరకు సెలవు. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. April 4, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.